అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని చిన్ముద్ర అంటే బొటన వేలు చూపుడు వేలు కలిపితే చిన్ముద్ర అంటారు. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. ఒక ఊరిలో చాలా బిల్డింగులు ఉన్నాయి. ఆ బిల్డింగుల మీద ఒక బిల్డింగ్ మీద ఏమో ఒక జెండా ఎగురిస్తుంది, ఒక బిల్డింగ్ మీద ఏమో 5, ఒక బిల్డింగ్ మీద ఏమో 4, ఒక బిల్డింగ్ మీద ఏమో 9, ఒక బిల్డింగ్ మీద ఏమో 10, ఒక బిల్డింగ్ మీద ఏమో 15. ఇలా ఒక్కొక్క బిల్డింగ్ మీద ఒక్కొక్క రకంగా జెండాలు ఎగరవేస్తున్నాయి. ఆ ఊరికి ఒకరోజు ఒక స్వామీజీ వస్తాడు. వచ్చిన తర్వాత ఈ జెండాలన్నింటినీ చూసి ఆయనకు ఆశ్చర్యం వేస్తుంది. ఇదేంటి, ఒక ఒక బిల్డింగ్ మీద ఏమో 1 ఉంది, ఒక బిల్డింగ్ మీద ఏమో 5 ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, ఏమిటి దీనికి అంతరార్థం అని చెప్పని అలా చూసుకుంటూ వస్తూ ఉంటే ఒక షావుకారు ఏం చేస్తా అంటే స్వామీజీని చూసి ఆయన ఎదురొచ్చి, స్వామీజీ మా ఇంటికి రండి, మీరు అలసిపోయి ఉన్నారు, కొంచెంగా సేద తీరి వెళుదురు, కొంచెంగా విశ్రాంతి తీసుకొని వెళుదురు అని చెప్పి ఆ స్వామీజీని పిలుస్తారు. సరే స్వామీజీకి కూడా అలసటగా ఉంది, సరే కొంచెంసేపు చల్లగాలి కూర్చుందాం అని చెప్పి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏదో వాళ్ళు స్వామీజీకి మర్యాదలు చేసి కొంచెం సేద తీరిన తర్వాత అప్పుడు ఆ షావుకారిని స్వామీజీ అడుగుతాడు, ఏమిటి ఇక్కడ బిల్డింగుల మీద ఒక్కొక్క బిల్డింగ్ మీద ఒక్కొక్క రకంగా జెండాలు ఎగరవేస్తున్నాయి అని అంటే స్వామీజీ అడిగితే షావుకారు చెప్తాడు, 1 కోటి రూపాయలు ఉంటే ఒక జెండా, 5 కోట్లు ఉన్నోళ్ళు 5 జెండాలు, 10 కోట్లు ఉన్నోడు 10 జెండాలు, 6 కోట్లు ఉన్నోళ్ళు 6 జెండాలు. ఎంత ఆస్తి ఉంటే అన్ని జెండాలు ఎగరవేసుకుంటాము, ఇది మా ఊర్లో పద్ధతి. ఎంత ఎక్కువ కోటీశ్వరులు అయితే అంత గొప్పగా ఉంటుంది, అంత ఘనంగా ఉంటుంది, అంత గౌరవంగా ఉంటుంది, అంత పేరు ప్రతిష్టలు ఉంటాయి అని చెప్తాడు. ఓహో అలాగా అని స్వామీజీ నవ్వుకొని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత స్వామీజీ మళ్ళీ ఆ ఊరు వస్తాడు. వచ్చిన తర్వాత మళ్ళీ షావుకారు అలానే పిలుస్తాడు. పిలిచి మర్యాదలు చేసిన తర్వాత అప్పుడు స్వామీజీ అంటాడు, ఆయన పేరు వీరభద్రుడు అనమాట, సరే వీరభద్ర నువ్వు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, ఇన్ని జెండాలు నువ్వు ఎగరవేశావు కదా, సరే నాకు ఒక సహాయం చేస్తావా, నేను ఒక గుండు సూది నీకు ఇస్తాను, ఆ గుండు సూది నాకు నువ్వు రేపు పైలోకాలకు పోయిన తర్వాత నాకు ఇవ్వు అని అంటాడు. స్వామీజీ మీరు చూడబోతే, మీ వేషధారణ చూడబోతే నేను స్వామీజీ లాగున్నారు మీకు ఇంత మాత్రం తెలియదా, ఇక్కడి నుంచి మనం ఏమి పూచిక పళ్ళు కూడా తీసుకుపోము అని చెప్పి తెలుసు కదా, సామాన్యుడైన నాకు తెలిసినటువంటి మాట మీకు తెలియకుండా ఉంటుందా, నా చేత చెప్పించుకోవాలని మీరు చేస్తున్నారా ఇలా అంటే, కాదు మహానుభావ, నువ్వు నాకు ఆ పైలోకంలో నాకు ఈ గుండు సుదివ్వు అని చెప్పుకుంటావు, కాదు అది సాధ్యం అయ్యే పని కాదు, నా వెంట నేనేమి తెచ్చుకోవడానికి నాకు అర్హత లేదు, అంతా వదిలిపెట్టిపోవటమేను అని చెప్పంటే, సరే ఈ సత్యాన్ని నీకు తెలిసినటువంటి సత్యాన్ని నీకు మళ్ళా గుర్తు చేయడం కోసమే నేను మాట్లాడాను అని చెప్పి స్వామీజీ అని, మరి నువ్వు ఏమి తీసుకెళ్ళవని తెలుసు కదా, తెలిసి కూడా ఇన్ని కోట్ల రూపాయలు ఏం చేసుకుంటావు, నువ్వు దాన ధర్మాలు చెయ్యి, సత్కారాలు చెయ్యి, మంచి మంచి కార్యాలు చెయ్యి, పుణ్యకర్మాలు చెయ్యి, పుణ్యకర్మలు చెయ్యి అని చెప్పని స్వామీజీ చెప్తే, అప్పుడు ఆ షావుకారు కనుపు కలిగి, సరే స్వామీజీ మీరు మళ్ళీ 1 వారం రోజుల తర్వాత రండి అని చెప్పి అంటాడు. అని తర్వాత స్వామీజీ మళ్ళీ 1 వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు షావుకారు అంటాడు, స్వామీజీ నేను ఒక బంగారు నాణాలు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కొంతమంది బీదలకు పంచిపెట్టాలనుకుంటున్నాను, అది మీ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాను అని చెప్పంటే స్వామీజీ సంతోషపడి సరేనయ్యా అంటాడు. అన్న తర్వాత ఆ చాటింపు వేస్తారు. ఆ ఊళ్ళో ఉన్న బీదవాళ్ళు కొంతమంది చిన్న కొంచెం కొంచెం ఉన్నవాళ్ళు కూడా వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు ఈ షావుకారు చెప్తాడు, మీరు బంగారు నాణాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ మీ అభిప్రాయాలు ఒక పుస్తకంను ఒక పెన్ను పెడుతున్నాను ఇక్కడ, మీ అభిప్రాయాలన్నీ కూడా ఆ పుస్తకంలో రాయండి అని చెప్పాలని స్వామీజీ చేతుల మీద అందరికీ కూడా బంగారు నాణాలు పంచిపెడతాడు. పంచిపెట్టిన తర్వాత ఆ పుస్తకంలో అందరు కూడా వాళ్ళ అభిప్రాయాలు రాస్తారు. రాసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమేమి అభిప్రాయాలు రాశారు, నన్ను గొప్పగా ప్రశంసిస్తూ రాసుకుంటారు, ఏమైనా సరే నేను ఆ జనం యొక్క అభిప్రాయాలను తెలుసుకోవాలి అనే ఎంతో ఉబలాటంతో ఆ పుస్తకాన్ని తెరిచేటప్పటికీ ఒకటేమో ఈ షావుకారు పిసినారో లాగున్నాడు, ఏ 5 బంగారు నాణాలైనా ఇచ్చేది, ఏ 1 10 ఇవ్వచ్చు కదా, 1 20 ఇవ్వచ్చు కదా అనని ఒకటి రాస్తాడు. ఒకటేమో ఏం కట్టపోతాడా తుట్టపోతాడా, బాగా ఇవ్వచ్చు కదా అనని ఇంకొకటి రాస్తాడు. ఇంకొకటేమో ఎంత పాపాలు చేసి ఈ ఈ సొమ్ము అంతా సంపాదించాడో, ఈ పాపపు సొమ్ము అంతా కూడా మనకి పంచిపెట్టాడు అని చెప్పి ఇంకొకటి రాస్తారు. ఇంకొకళ్ళు ఏమో ఈ పాపంలో భాగం మనకు కూడా వస్తుంది కదా, ఆ పాపపు సొమ్ములో మనం మనకు పంచిపెట్టాడు కాబట్టి మనకు కూడా ఈ పాపంలో భాగం మనకు కూడా వస్తుంది కదా అని ఇంకొకళ్ళు రాస్తారు. ఇలా రకరకాలుగా రకరకాలుగా రాస్తే అవి చదివి ఆ భరించలేకపోతాడు అనమాట షావుకారు. ఓ ఇంత నిజం ఉందా వీటిలో, వీళ్ళు చెప్పే దానిలో ఇంత నిజం ఉందా, నిజమే కదా, నేను ఎన్నో రకాలైనటువంటి అక్రమాలు అన్యాయాలు చేసి ఈ సొమ్ము సంపాదించాను అని చెప్పి కనువిప్పు కలిగి అప్పుడు స్వామీజీ పాదాల మీద పడి, స్వామీజీ నాకు ఇన్ని బంగారు నాణాలు నేను పంచిపెట్టినా కూడా నాకు ఎలాంటి ప్రశంసలు లేవు, నాకు తృప్తి లేదు, నేను చేసినటువంటి పాపాలన్నీ నాకు గుర్తొస్తూ ఉన్నాయి, కాబట్టి నాకు తృప్తి కలిగేటటువంటి దానం ఏముందో అది నాకు తెలియజెప్పండి అంటే, సరేనయ్యా నీకు తృప్తి కలిగే దానం ఏంటంటే అన్నదానం, అన్నదానం నాకు చెయ్యి నీకు తృప్తి కలుగుద్ది అని చెప్తాడు. సరే మళ్ళీ తర్వాత 1 4 రోజుల తర్వాత ఊళ్ళో అంతా చాటింపు వేసి అన్నదానం జరుగుద్ది అని చెప్పి చాటింపు వేసి అప్పుడు అన్నదానం చేస్తారు. రకరకాలైనటువంటి పిండి వంటలు తోటి ఎన్నో రకాలైనటువంటి పిండి వంటలు చేయించి అన్నదానం చేస్తారు. చేసి మళ్ళీ అలానే పుస్తకం పెన్ను పెట్టిన తర్వాత అభిప్రాయాలు రాయమంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అభిప్రాయం రాసి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎంతో ఆత్రంగా పుస్తకం ధరిస్తే మొట్టమొదటే, నువ్వు మహానుభావ, నువ్వు ఎంతో పుణ్యాత్ముడివి, ఎంతో దాన మహిమ కలిగినటువంటి వాడివి, కడుపు నిండా అన్నం పెట్టావయ్యా, ఎన్నో రకాలైనటువంటి రకరకాలైనటువంటి పుణ్య వంటలు చేయించి మాకు అన్నం పెట్టావు, మా కడుపు నిండింది, సుఖీ భవ అనని ఉంటది. మళ్ళీ తర్వాత ఇంకొకళ్ళు ఎన్నో రకాలైనటువంటి రకరకాలుగా మా కడుపు నింపావు, నువ్వు చల్లగా ఉండాలయ్యా, కలకాలం నువ్వు సుఖంగా ఉండాలి అని చెప్పండి. అలాగనే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రశంసిస్తూ రాశారనమాట. ప్రశంసిస్తూ రాసిన తర్వాత అప్పుడు తెలుసుద్ది షావుకారికి నిజమైనటువంటి దానం ఏమిటి, నిజమైనటువంటి సంతృప్తి ఎక్కడుంటుంది అని చెప్పని. అలాగనే బంగారు నాణాలు పంచినా ఏమి పంచినా కూడా ఆయనకి తృప్తి కలగలేదు, తీసుకున్న వాళ్ళకి తృప్తి కలగలేదు. అలాగే మనం కూడా ఈ ప్రపంచంలో ఎన్నో రకాలైనటువంటి ఈ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉన్నప్పటికీ, ఏమి చేస్తున్నప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి కర్మలు చేసినప్పటికీ, అవి కామ్య కర్మలు అయినప్పటికీ మనకి అక్కడ ఎట్లయితే బంగారు నాణాలు పంచినా జనానికి తృప్తి కలగలేదో, అలాగే ఇక్కడ మనకు కూడా ప్రాపంచిక విషయాలు ఏవి కూడా మనకు సరైనటువంటి సంతృప్తిని ఇవ్వవు. నిజమైనటువంటి సంతృప్తి ఏంటంటే మోక్షం ఒక్కటే. మోక్షాన్ని పొందినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆనందం, సచ్చిదానందం మనకి కలుగుతుంది. అక్కడ అన్నదానం వల్ల ఎలాగైతే కడుపు నిండిందో, అక్కడ అన్నదానంలో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, ముసలివాళ్ళు, ఆడవారు, మగవారు అందరూ కూడా కడుపు నిండా తిని, ఇంకా ఏ నాకు అక్కర్లేదు, నాకు అక్కర్లేదు, ఇంకొంచెం పెడతానన్నా కూడా ఎవరు కూడా నాకు అక్కర్లేదు అక్కర్లేదు, నాకు కడుపు నిండింది అని తృప్తిగా దీవించి వెళ్ళిపోయారు. అలాగే ఇక్కడ కూడా ఆడ మగ పెద్ద చిన్న వయసుతో సంబంధం లేకుండా మోక్షాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళకి ఇంకా ఏమీ అక్కర్లేదు, అక్కడ అన్నదానంలో ఎవరు నాకు ఏమీ అక్కర్లేదు, నేను తృప్తిగా ఉన్నాను, తృప్తిగా వెళ్ళిపోతున్నాను అని అన్నారో, అలాగే ఇక్కడ కూడా ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా మోక్షాన్ని పొందితే సంతృప్తిని, ఆనందాన్ని పొందుతాడు కాబట్టి ఈ ప్రాపంచిక విషయాలు, ఈ భోగాలు ఏమి కూడా ఇంకా కోరుకోడు. అక్కడ కడుపు నిండినటువంటి వాడు ఎలాగైతే దేన్ని కోరుకోలేదో, ఇక్కడ మోక్షాన్ని పొందినటువంటి మోక్షార్థి జీవన్ముక్తుడు ఏమీ కూడా కోరుకోడు. ఎందుకంటే ఉన్నదంతా కూడా మోక్షంలోనే ఉన్నది కాబట్టి ఆ మోక్షానందం ముందు ఈ ప్రాపంచికమైనటువంటి ఆనందాలు ఏవి కూడా పనికిరావు కాబట్టి ఆ మోక్షానందాన్ని అందరూ కూడా పొందాలి. అసలు మనం కోరుకునేది కూడా ఆనందమే, ఆనందాన్ని కోరుకుంటున్నామే కాని మన మోక్షానందం అనే విషయం మనకు తెలియట్ల, ఆనందం కావాలనుకొని మోక్షం ద్వారా ఆనందం వస్తుందనే విషయం తెలియక మన కంటికి కనపడేటటువంటి ప్రతి వస్తువుని కావాలని కోరుకొని ఆ వస్తువులు వెంట పరిగెత్తుతూ ఆ వస్తువుల కోసం సంపాదిస్తూ అవి మనం ఎందుకు చేస్తున్నామో ఏమి చేస్తున్నామో తెలియకుండా పిచ్చి పట్టినటువంటి వాళ్ళలాగా పరుగులు పెడుతూ ఉన్నాము ఈ ప్రపంచంలో. కానీ మనం దేనికోసం ఏ ఆనందాన్ని మనం కోరుకుంటున్నామంటే మోక్షానందాన్ని మాత్రం మనం కోరుకుంటున్నాం. ఆ మోక్షానందం పొందాలి, జీవన్ముక్తిని పొందాలి అంటే ఏమిటి మార్గం అంటే ఒకే ఒక్క మార్గం, ఒకే ఒక్క సాధన, సాక్షి భావన. సాక్షి భావన వల్లే మనం మోక్షాన్ని పరిపూర్ణంగా పొందగలుగుతాం. అందుకే రమణ మహర్షి గారు కూడా మనసును గమనించు, మనసు ఎక్కడ పుడుతుంది, దేహం ఎక్కడ పుడుతుంది, బుద్ధి ఎక్కడ పుడుతుంది, ఉన్నదంతా కూడా ఆత్మ చైతన్యమే. ఆత్మ చైతన్యమే అయినప్పుడు ఉన్నదంతా ఎక్కడి నుంచి వస్తుంది, ఆత్మ చైతన్యం నుంచే వస్తుంది. కాబట్టి దేహం వచ్చినా ఆత్మ చైతన్యం వల్లే, మనసు పుట్టిన ఆత్మ చైతన్యం వల్లే, బుద్ధి పనిచేస్తున్న ఆత్మ చైతన్యం వల్లే. కాబట్టి ఆత్మ చైతన్యం వల్లే ఈ దేహ మనోబుద్ధులు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ దేహ మనోబుద్ధుల్ని సాక్షిగా గమనిస్తూ ఉంటే మనం ఎవరో మన స్థితిలో మనం ఉండగలుగుతాం. దేహాన్ని గమనించు, మనసును గమనించు, బుద్ధిని గమనించు. నా దేహం ఏం కోరుకుంటుంది, ఏం పనులు చేస్తుంది, మనసు ఏమి ఆలోచిస్తుంది, దేన్ని కోరుకుంటుంది, బుద్ధి ఏం నిర్ణయాలు తీసుకుంటుంది, ఇవి మోక్షానికి పనికొచ్చే నిర్ణయాలు తీసుకుంటుందా లేకపోతే ప్రాపంచిక విషయాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకుంటుందా అని అనుక్షణం కూడా మనం దేహాన్ని పెద్దగా గమనించే పని లేకపోయినా మనోబుద్ధిని మాత్రం ఎప్పుడు కూడా మనం గమనిస్తూ ఉండాలి. మనసును మన స్వాధీనంలో పెట్టుకోవాలి. మనసు చెప్పినట్లల్లా మనం ఆడినట్లయితే మనం కూడా పిచ్చివాళ్ళలాగా మారిపోతాం. ఈ ప్రపంచంలో పిచ్చివాడు దారి తెన్ను తెలియకుండా ఎట్లాగైతే పరుగులు పెడుతూ ఉన్నాడో అలాగే మనోబుద్ధుల వెంట పరిగెత్తేటటువంటి మనం కూడా పిచ్చివాళ్ళలాగానే తయారవుతాం. మనసు ఏం చెప్తే దాన్ని కోరుకోవటానికి, దాన్ని అనుభవించడానికి, దాని వైపు పరుగులు పెడుతూ దానికోసమే, దాన్ని సాధించడం కోసం మన ప్రయాణం సాగిస్తూ ఉంటాము. ఇలా జన్మ జన్మలు జన్మ జన్మలు జన్మ జన్మలు కోట్లు లక్షలు ఎన్ని జన్మలు గడిచిపోతాయో తెలియనటువంటి మార్గంలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. కాబట్టి మనం సాక్షి భావన అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా మనం మోక్ష మార్గానికి దగ్గర కాగలుగుతాం. ఎప్పుడు కూడా మనసు ఎటు పోతుంది, పరమాత్మ అయిపోతుందా ప్రపంచం అయిపోతుందా అని మనసుని గమనిస్తూ ఉండాలి. ఉన్న ఈ కొద్ది టైంలో కూడా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి మనం పరిపూర్ణమైనటువంటి సాధన కనుక పట్టుదలతో చేసినట్లయితే మరి మహాత్ములైనటువంటి వాళ్ళు ఎలా రమణ మహర్షి గారు కానీ, అరవింద యోగి కానీ, లేకపోతే చంద్రశేఖర సరస్వతి స్వాములు గారు కానీ, మరి రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళందరూ మోక్షాన్ని పొందారంటే వాళ్ళు ఎంతో పట్టుదలతో సాధన చేసి మోక్షాన్ని పొందగలిగారు. అలాంటి సాధన పట్టుదల మనకు ఉన్నట్లయితే మనం కూడా జీవన్ముక్తిని పొందగలుగుతాం. అయితే మనం ఎక్కడ పొరపాటు పడుతున్నామంటే మనం జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. కొంతమంది ఏమంటున్నారంటే వింటున్నామండి, విన్నంతసేపు హాయిగా ఆనందంగా ఉంటుంది, మళ్ళీ ప్రపంచంలో పడిపోతున్నాం అని చెప్పి వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటున్నారు. కానీ అది చాలా తప్పు. ఇక్కడ ఎందుకంటే వింటున్నాము, మరి జపం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, శ్రవణం చేస్తున్నాము, మననం చేస్తున్నాము, మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు ప్రాపంచిక విషయాల్లో పడుతున్నామని చెబుతున్నారు. మళ్ళీ నేను దేహానికి ఏదైనా బాధ కలిగితేనేమో ఇదంతా దేహాన్ని కదా, నాది కాదు కదా అని అనుకుంటున్నాము. అలాగే నేను ఆత్మని అని చెప్పి అనుకుంటున్నాము, సాక్షి భావన చేస్తున్నాము అనని ఇన్ని సాధనలు చేస్తున్నాము అంటున్నారు. మళ్ళీ నేమో శ్రవణం అయిపోగానే మేము మామూలు ప్రపంచంలో పడుతున్నామండి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసే సాధన యొక్క గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించట్ల. అందుకే మనల్ని మనం తగ్గించుకోకూడదు. ఎప్పుడు కూడా మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నట్టు కనుక మనం అనుకున్నట్లయితే మన భావన కానీ, మన దేహం కానీ, మన శరీరం కానీ, మన బుద్ధి కానీ ఉన్నతమైనటువంటి ఆలోచనలే చేస్తుంది. మనం ఏ స్థితిలో ఉంటే అటువంటి ఆలోచనలే మనకు వస్తూ ఉంటాయి. అందుకని ఎప్పుడు కూడా ఈ సాధనలో మనల్ని మనం తగ్గించుకోకూడదు. ఇంకా ఇంకా నేను సాధన చెయ్యాలి, ఇంకా ఇంకా పట్టుదలతో నేను ముందుకు వెళ్ళాలి, ఇంత జ్ఞానాన్ని నేను తెలుసుకుంటున్నాను, తెలుసుకున్న జ్ఞానాన్ని నాకు సాధ్యమైనంత పరిధిలో నా పరిధిలో నేను ఉన్నతమైనటువంటి మార్గంలో నేను ప్రయాణం చెయ్యాలి అనని మనకి మనంగా ప్రోత్సహించుకోవాలి. కానీ మనల్ని మనం తగ్గించుకోకూడదు. తగ్గించుకుంటే మనం మనం వెనక్కి పోతాం. అందుకే ఎప్పుడు కూడా భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నిన్ను ఉద్ధరించే వాళ్ళు ఎవరు లేరు, నిన్ను నువ్వు ఉద్ధరించుకో, నువ్వు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని నువ్వు ఉపయోగించుకో అని పరమాత్మ కూడా మనకి చెబుతూ ఉన్నాడు. నీ మనసే బంధము, నీ మనసే మోక్షము అని కూడా పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి మనసుని తొలగించుకోవడానికి, మనసును నాశనం చేసుకోవడానికి రమణ మహర్షి గారు చెప్పేది కూడా అదే, మనోనాశనాన్ని సాధించండి. అయితే మనోనాశనం అంటే ఏమిటంటే, మనసును సాక్షిగా, మనసును వేరుగా, దేహాన్ని వేరుగా చేయటమే. ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పినట్లుగా దేహాన్ని గాని మనసును గాని బుద్ధిని గాని వేరు చేసినట్లయితే అదే మనోనాశనం. అంతేగాని మనసు పూర్తిగా నశించడం అనేది జరగదు. మనసు పూర్తిగా నశించిందంటే జీవన్ముక్తుల్లో కూడా ఎప్పుడు ఏయొక్క ఆలోచనలు వాళ్ళకి వాసనల ప్రభావం అనేది ఏం ఉండకపోయినా కూడా వాళ్ళకి ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అయితే వాటిని వాళ్ళు వేరు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళేమో జీవన్ముక్తులు అయ్యారు. మనమేమో ఆలోచనలు వెంటబడి ఆలోచనలకు అనుగుణంగా మనం కర్మలు చేస్తూ ఉన్నాం కాబట్టి మనమేం జీవుళ్ళం అయ్యాం. కాబట్టి ఆలోచన అనేది గమనించి గమనిస్తూ ఉంటే మనం వేరైపోతాం. గమనించిన తర్వాత ఈ గమనించే నేనెవరిని, నేను ఆత్మను అని గనక మనం ఇలా దేహాన్ని వేరు చేసినట్లయితే మనం ఆత్మభావంలో ఉండగలుగుతాం. అందుకే శంకరాచార్యుల వారు కూడా నిర్వాణ షట్కం చెప్పినప్పుడు అన్నీ నేను కాదు, నేను కాదు, నేను కాదు, ఈ దేహం మనోబుద్ధులు నేను కాదు, పంచభూతాలు నేను కాదు, ఈ ఆకాశము వాయువు ఇవన్నీ ఏమీ నేను కాదు అని చెప్పి, ఈ ప్రాణాలు నేను కాదు, అన్నీ నేను కాదు, నేను ఎవరిని, నేను శివోహం శివోహం శివోహం, నేను ఆత్మనైనటువంటి, నేను పరమాత్మని అనని ఆయన చెప్పడం జరిగింది. ఏ మహానుభావాలు చెప్పినా, ఏ మహాత్ములు చెప్పినా, ఎవరు చెప్పినా, గురువులు చెప్పినా, స్వామీజీలు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా చివరికి చెప్పేది ఏంటంటే, నేను ఆత్మను నేను ఆత్మను అని, నేను ఆత్మను అనే భావన ఉండి అదే పదే 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 మంత్రం లాగా మనం జపిస్తూ ఉంటే ఆ ఆత్మ మీదకి మనం దృష్టి పడుతుంది. ఆఖరికి నిర్వాణ షట్కంలో ఆయన చెప్పారు, అహం నిర్వికల్పో నిరాకార రూపః, అంటే ఆత్మ యొక్క లక్షణాలని చెప్పారు. జీవుడి యొక్క లక్షణాలు ఏమి ఉందని చెప్పారు, ఇవన్నీ నేను కాదు అని చెప్పి తర్వాత ఆత్మ యొక్క లక్షణాలని మనకు చెప్పారు. నిర్వాణ షట్కంలోనే సమస్తమైనటువంటి జ్ఞానము దానిలో ఇమిడ్చి శంకరాచార్యులు వారు తన అనుభవాన్ని మొత్తం జోడించి మనకు నిర్వాణ షట్కాన్ని చెప్పడం జరిగింది. అలా మహాత్ముల యొక్క, మహానుభావుల యొక్క ఉపదేశాలు, ఉపన్యాసాలు, వాళ్ళ యొక్క చెప్పినటువంటి ప్రవచనాలు మనం అర్థం చేసుకొని ఆచరిస్తే వాళ్ళు మనలాంటి సామాన్యులే, వాళ్ళు మహాత్ములు అయ్యారు. కాబట్టి మనము ఈరోజు నేను సామాన్యుణ్ణి సామాన్యుణ్ణి అని అనుకునే మనమే ఒకనాటికి మహాత్ములు కాగలుగుతాం. ఒక రమణ మహర్షి గారు కాగలుగుతాం, ఒక రామకృష్ణ పరమహంస కాగలుగుతాం, ఒక అరవింద స్వామి కాగలుగుతాం, ఒక మలయాళ స్వామి కాగలుగుతాం. ఇలా మనలోనే అన్నీ కూడా ఉన్నాయి. అందరూ మనలోనే ఉన్నారు. మనకంటే వేరుగా ఏమీ లేదు, ఎవరు లేరు, ఏమీ లేవు. కాబట్టి మనని మనం తగ్గించుకోకుండా, మనం నేను కేవలం ఒక స్త్రీగా పుట్టి ఇంట్లో వంట చేసుకునే నేను, పిల్లల్ని భర్తని చూసుకుని ఏదో సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్న నేను ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నానే, ఇంత అద్భుతమైనటువంటి సాధనలు చేస్తున్నానే, మరి ఇంత అద్భుతమైనటువంటి సాధనలు చేస్తే నేను, ఒక గృహిణిగా ఉన్న నేను మరి జీవన్ముక్తిని ఎందుకు పొందలేను అని ఎవరికి వాళ్ళుగా ప్రోత్సహించుకోండి. ఎవరు కూడా తగ్గించుకోవద్దు. మనకి మనంగా ఎవరికి వాళ్ళుగా ప్రోత్సహించుకోండి. మనం ముందుకి పోగలుగుతాను తప్పించి నేనేం చేయలేకపోతున్నాను అని మాత్రం ఎవ్వరు కూడా అనుకోవద్దు. ఎవరి పరిధిలో వాళ్ళు ఉన్నతమైనటువంటి సాధనలే చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళే మనకి మనమే ప్రోత్సహించుకోవాలి. అదే వేదాంతం యొక్క సారం కూడా అంతే. భగవానుడు కూడా చెప్పింది అదే. ఎవరైనా భగవద్గీతను మొత్తం చెప్పిన తర్వాత అర్జునుడిని నీ ఇష్టం అయ్యా అని చెప్పి అర్జునుడి యొక్క ఇష్టానికి వదిలేశాడే గాని నువ్వు ఇట్లా చేసి తీరాలని ఎక్కడ కూడా శాసించరు. ఎందుకంటే మహానుభావులు మహాత్ములు ఎవరు కూడా శాసించరు. ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని అందిస్తారు. ఆ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయాల్సింది సాధకుడు మాత్రమే. కాబట్టి నువ్వు ఆషామాషిగా ఉంటే నీ సాధన కూడా ఆషామాషిగానే ఉంటుంది. అలా కాకుండా పట్టుదలతో నేను ఏమైనా సరే సాధించాలి, ఇంత కష్టపడి జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను, ఇంత కష్టపడి గురువు గారు ఎన్నో శాస్త్రాలు శోధించి సాధించి మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలియజేస్తున్నారు కాబట్టి ఈ జ్ఞానం యొక్క విలువ తెలుసుందాను కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని నా జన్మలో నేను సాధించుకొని వింటున్నాను కాబట్టి నేను దీని యొక్క ఫలితాన్ని పొందాలి అని చెప్పి నిర్ణయించుకోండి. అయితే ఫలితం అనగానే మీరు ఏందండి ఇది ఏది ఫలితం కోరుకోకూడదు అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు ఫలితం అని చెప్తున్నారు ఏంటంటే ఫలితం దేనికి కోరుకోకూడదు కానీ ఒక్క మోక్షానికి మాత్రం ఫలితాన్ని కోరుకోవాలి, మోక్షాన్ని పొందాలి అనే కోరిక ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని కోరుకోవాలి, దానికి సంబంధించినటువంటి సాధనలు కూడా మనం పట్టుదలతోటి చేయాలి. కాబట్టి సాక్షి భావన అనేది మొట్టమొదటి అద్భుతమైనటువంటి సాధన. ఇది చేస్తూ ఉంటే మనకే ఎలా దేహమనోవృద్ధులను వేరు చేయటం అనేది మనకే అర్థమవుతుంది. ఈరోజు 10 సార్లు సాక్షి భావం చేశారంటే రేపు అనుకోకుండా మనకి గుర్తొచ్చి 20 సార్లు చేస్తారు, తర్వాత 50 సార్లు చేస్తారు, తర్వాత 100 సార్లు చేస్తారు. క్రమక్రమంగా ప్రతి పనిలో కూడా మనకి సాక్షి భావన అనేది అలవాటు అవుతుంది. దీన్ని అద్భుతమైనటువంటి సాధనగా గమనించి అందరూ కూడా సాక్షి భావన అనేది అలవాటు చేసుకోండి. అలాగే నేనెవరు అనే ఆత్మవిచారణ ధ్యానంలో మనం వివేక చూడమని శ్లోకాలు చెప్పారు కాబట్టి ధ్యానంలో కూడా వాటిని మనం గనక ఆ ధ్యాన సాధన సాగిస్తూ ఉంటే మనం ఈ జీవభావానికి దూరం అవుతాం, ఆత్మభావానికి దగ్గరవుతాం. కాబట్టి అందరం కూడా పట్టుదలతో సాధన చేసి అద్భుతమైనటువంటి ఈ మార్గంలో ప్రయాణం చేద్దాము. ఎందుకంటే ఇది కత్తి మీద సాము లాంటి మార్గం, అయినప్పటికీ కూడా మనం ఆ కత్తి మీద నడవటానికి సిద్ధపడ్డాం కాబట్టి నడవటం కూడా ఒక రకంగా అలవాటు అయిపోయింది కాబట్టి మనకి ఇంకా బాధలేదు. నడవటం అలవాటు కాని వాళ్ళకే బాధ కానీ ఇప్పుడు మనందరికి కూడా నడవటం అలవాటు అయిపోయింది. అందుకని ఈ మార్గంలో ఈ ప్రయత్నంలో మనం ముందుకు పోదాము, తీవ్రమైన కృషి చేద్దాం. హరి ఓం.